జయ మహాకాల్. ఇది నవంబర్ 28, 2004 ఉదయం 10 గంటలకు ఒంగోలులో జరిగిన గాయత్రి లలిత భాగవతం యజ్ఞం. జయ జయ మహాకాల్.
ఈ యజ్ఞము అంటే ఏమిటో భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్పబడింది. సహ యజ్ఞ ప్రజా సృష్టివ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్పృష్ట కామధు. మీ కోరికలు తీరాలి అంటే యజ్ఞము ద్వారా తీర్చుకోండి. ఈనాడు మనము కోరికలు తీర్చుకునేటటువంటి యజ్ఞ విధానాన్ని మర్చిపోయాం. దానికి మర్చిపోవటానికి ఏకైక కారణం ఏంటి అంటే ఈనాడు మనం నేర్చుకునేటటువంటి విద్య మనకి ప్రశ్నించటం నేర్పుతోంది, సందేహించటం నేర్పుతోంది, విశ్వాసరాహిత్యం నేర్పుతోంది. కోరికలు తీరాలి అంటే 2 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఒకటి విశ్వాసము, 2వది శ్రద్ధ. ఈనాడు అవి 2 మనలో లేవు. విశ్వాసము లేదు, శ్రద్ధ లేదు. భవానీ శంకరం వందే శ్రద్ధ విశ్వాస రూపిణం అని. నీలో కనుక శ్రద్ధ విశ్వాసము ఉంటే శివుడు శక్తి మనలో ఉన్నట్టే. ఇవాళ మీరు చేయబోయేటటువంటి యజ్ఞము, యజ్ఞము లేక ఎప్పుడైనా మీరు యజ్ఞము చేస్తూ ఉంటే 3 ఫలితాలు ఆశించి మాత్రమే యజ్ఞం చేస్తాం మనం. మిగతా మన కోరికలన్నీ కూడా ఆ 3 కోరికల్లోనూ కలిసిపోతాయి. అది గుర్తుంచుకోండి. ఎప్పుడు మీరు యజ్ఞం చేసినా మీకు 3 ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. కండిషన్ ఏంటి అంటే ముందు మీరు ఆ ఫలితాలు వస్తాయని తెలియాలి. దాని తర్వాత దానికోసం మీరు ప్రయత్నించాలి. క్లాసులో పిల్లవాడు చదువుకుంటాడు. క్లాసులో పిల్లవాడు చదువుకుంటూ ఉంటే మొట్టమొదటి వాడికి కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత. ఆ ఏకాగ్రత మన యజ్ఞాల్లో కనిపించదు. మీరు చూసి ఉంటారు, యజ్ఞం జరుగుతూ ఉంటుంది, మీ మనస్సులు ఎక్కడికో పోతూ ఉంటాయి. క్లాసులో పిల్లవాడు కూర్చుని చదువుతున్న చెప్పబడుతున్నటువంటి పాఠం వినకపోతే ఏమవుతుంది? ఏమీ అర్థం కాదు వీళ్ళకి. ఇంకటి యజ్ఞం చేస్తున్నప్పుడు మీ ఏకాగ్రత యజ్ఞ మంత్రాల మీద ఉండాలి. చుట్టుపక్కల ఏమవుతుంది, పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఉంటే ఫలితం తక్కువ వస్తుంది. ఇంకా మొట్టమొదటిది ఏంటి అంటే మీరు యజ్ఞం చేస్తే మీకున్నటువంటి రోగాలన్నీ పోతాయి. రోగరహితమైనటువంటి జీవితం మీకు లభిస్తుంది. దాన్ని ఉపయోగించుకోగలిగితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు ఇచ్చిన మందు వాడకపోతే ఫలితం రాదు కదా. అలాగే యజ్ఞం దగ్గరికి వచ్చి ఆ యజ్ఞీయ వాతావరణాన్ని మీ మనసులో దింపుకోలేకపోతే లాభం లేదు. కానీ మీరు దింపుకుంటే మొట్టమొదట మీకు వచ్చేటటువంటి ఫలితం అంటే మీకు ఏ రోగాలు ఉన్నా పోతాయి. ఏ రోగాలు ఉన్నా పోయిన తర్వాత రెండో లాభం మీకు ఏంటి అంటే, యజ్ఞం దగ్గర కూర్చుని ఎవడు ఏది కోరుకుంటే అది లభిస్తుంది. చాలా స్పష్టంగా దీన్ని అర్థం చేసుకోండి. మీరు ఏది కోరుకుంటే అది లభిస్తుంది. కానీ కండిషన్ ఏంటి, యజ్ఞానికి వచ్చేటటువంటి వాళ్ళు దానికి ప్రిపేర్ అయి రావాలి. అంతే తప్ప మేము బట్టలు మార్చేసుకొని వచ్చేసామండి, నేను స్నానం చేసుకుని వచ్చేసామండి, నేను పూలు తీసుకుని వచ్చేసామండి, ప్రసాదం చేసుకుని వచ్చేసామండి, కానీ పువ్వులు ఈ ప్రసాదాలు దేనికి, మీరు ఏమి కావాలనుకుంటున్నారు అది మీ మనసులోనే మీకు స్పష్టంగా లేదు. నేను చాలా చోట్ల ఒక ప్రశ్న వేస్తూ ఉంటాను, ఇప్పుడు సడన్ గా దేవుడు ప్రత్యక్షమై మీ ముందు నిలబడితే మీరేం కోరుకుంటారు అని. ఖచ్చితంగా మీరేం కోరుకోలేరు. మీరు చెప్పండి, నేను మీరు కోరేసుకుంటాను అని. మీరు ఆలోచనలో పడతారు ముందు ఏం కోరుకోవాలని, కాదా డైరెక్ట్ గా మీరు ఏం కోరుకుంటారు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైంది మీ ముందు, కోరుకుంటే ఏం కోరుకుంటారు. ఎంత తమాషాగా మనం కోరుకుంటామంటే, ఒక గ్రామంలో ఒక వృద్ధ దంపతులు ఉన్నారు, భార్యాభర్తలు, శుభారాధకులు, అమ్మని అయ్యవారిని బాగా పూజిస్తున్నారు. పార్వతీదేవికి తల్లి కదా, ప్రేమ ఎక్కువ. ఇన్ని నిలబట్టి మనల్ని పూజిస్తున్నారు ఈ పిల్లలు, ఒకసారి ప్రత్యక్షం అవుదామండి వాళ్ళ దగ్గరికి అందిట. ప్రత్యక్షం అయితే ఏం లాభం అమ్మా, ఏం లాభం లేదు, ఏం జరగదు అన్నది. మీకు ఎందుకు, మీరు పదండి ప్రత్యక్షం అండి, చూద్దాం ఏం జరుగుతుందో, వాళ్ళని వరాలు కోరుకోమందాం. సరే ప్రత్యక్షం అయ్యారు ముత్తాలి దంపతుల దగ్గరికి. ప్రత్యక్షం అయ్యాక వరం కోరుకోమంటే భర్త అన్నాడు, ముందు లేడీస్ ఫస్ట్ కదా, నా భార్య కోరుకుంటుంది, నా కుటుంబాన్ని చాలా తెలివితేటలతో, నేను ఎన్ని పిచ్చుకలను చేసినా కూడా చాలా సమర్థవంతంగా కుటుంబాన్ని ఇంతవరకు ఈదుకు వచ్చింది, అంచేత ఆమెనే ముందు కోరుకోమన్నాం, ఆవిడ కోరిన తర్వాత నేను కోరుకుంటానన్నాడు. సరే అండి. సరే ఆవిడ ఏమనుకుందంటే, నాకు సంపూర్ణమైనటువంటి యవ్వనం కావాలి, ఆరోగ్యం కావాలి అని కోరుతుంది. సరే మరి కోరుకుంటే ఏమవుతుంది, అమ్మ దగ్గర తక్షణం అందంగా చిన్న పిల్ల యువతిలాగా మారిపోయింది. ఈయన ముసలాడు, ఈయన గోళ్ళు మండింది. నువ్వే యువతి అయిపోతావా అంటే ఏంటి నీ ఉద్దేశం అని, నేనే తనేం కోరుకున్నాడో తెలుసా, ఈమె మళ్ళీ ఇదివరకు ఎలా ఉందో అలాగే అయిపోవాలని. అంటే శివపార్వతులు ఇద్దరు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఎక్కడ ఉన్నా మనం, ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే. అంటే యజ్ఞము ఒక ప్రయోగశాల లాగా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ కూర్చుని కూడా మన మనసులు ఎక్కడో బయట ఉంటాయి, వీధిలో వాళ్ళని చూస్తూ ఉంటాం. నేను చెప్తున్నటువంటి మాటల మీద ఏకాగ్రత ఉండదు. ఎప్పుడైతే మీకు నేను చెప్పినటువంటి మాటల మీద ఏకాగ్రత లేదో, అసలు యజ్ఞం మనం ఎందుకు చేస్తున్నామో అదే మీరు అర్థం చేసుకోలేకపోతే ఇంక యజ్ఞ ఫలితాలు ఏముంటాయి, జీరో. నేను యజ్ఞం చేసామండి, పూజలు చేసామండి, మాకేం ఫలితం రాలేదండి. అసలు నీ మనసు ఎక్కడ ఉంటే ఆ ఫలితం రావటం. ఒక మెడికల్ కాలేజీలో పాఠం నేర్పుతున్నారు వైద్యం గురించి. ఆ వైద్యం గురించి వాడు బాగా నేర్చుకుంటే, అందులో వాడు ఎక్స్పర్ట్ అవుతే, ఆ తర్వాత వాడు బయటకు వస్తే, వచ్చిన వాళ్ళకి వైద్యం చేసుకోగలిగితే వాడిని డాక్టర్ అని పిలుస్తారు, వాడికి గౌరవం ఇస్తారు. ఒక రోజా రెండు రోజులు అది ఎన్నేళ్ళు చదవాలి వాడు తెలుసు కదా మీకు. కానీ ఇక్కడ ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, అసలు మనం యజ్ఞం ఎందుకు చేస్తున్నాము కూడా తెలియకుండా, కేవలం మాకు యజ్ఞం అంటే ఇష్టం అండి అని చెప్పి వచ్చేస్తే, మీరు మెడికల్ కాలేజీలోకి నాకు వైద్యం నేర్చుకోవాలని ఉండి నేను వచ్చేస్తానండి అంటే మిమ్మల్ని చేర్చేసుకుంటారా, వెళ్ళి గ్యారంటీ చూస్తాను. ఎక్కడ చేర్పిస్తారో, చిన్న రెండో క్లాస్లో మూడో క్లాస్లో కూడా దాని కింద క్లాస్కి చదివినటువంటి అర్హత మీకుందో లేదో చూసుకున్నాక ఆ క్లాస్లో చేర్పిస్తారు. ఆ రెండో క్లాసు మూడో క్లాస్లో కూడా మీరు ఒక సంవత్సరం పాటు చదవాలి. చదివిన తర్వాత మీకు పరీక్ష పెట్టబడుతుంది. ఆ పరీక్ష పెట్టిన తర్వాత ఆ పరీక్షకి తగినట్టు మీరు నిరూపించుకోగలిగితే మీ జ్ఞానాన్ని మీకు పై క్లాసులకు వెళ్ళేటటువంటి అర్హత వస్తుంది. అలాగే ఈ యజ్ఞ విధానాన్ని కూడా ఇవాళ మీరు అర్థం చేసుకోండి. కానీ మీ కోరికలన్నీ తీరిపోవాలి. నేను చెప్పిన మూడు కండిషన్స్ చెప్తున్నా నేను, ఖచ్చితంగా మీకు యజ్ఞ విధానం ద్వారా వస్తుంది. మొట్టమొదటిది ఏంటంటే మీకు రోగరహితమైనటువంటి జీవితం వస్తుంది, ఖచ్చితంగా మీ రోగాలు పోతాయి. మన వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలు మీకు నచ్చవు, అంతేత ఫ్రాన్స్ లో జరిగినటువంటి ప్రయోగాన్ని నేను చెప్తాను. బ్యాక్టీరియాని చంపటానికి మందుతో ఉన్న కట్టెల మీద పంచదార వేస్తే ఆ గదిలో బ్యాక్టీరియా ఉండదు అని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, తీపి మిశ్రితమైనటువంటి బెల్లం కలిపినటువంటి 33 రకాల వనౌషధులతో మనము యజ్ఞం చేస్తున్నాం. అది మీకు తెలియాలి. యజ్ఞం చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు, తప్పుడు ఏం చేస్తారు, మీ మనస్సు అటు ఇటు ఉండదు, పక్కన వాడేళ్తున్నాడు వాడే వెళ్తున్నాడు అని. పరీక్ష రాస్తున్నప్పుడు నేను ఇన్విజిలేటర్ గా పనిచేస్తే పిల్లలు పరీక్ష రాస్తూ ఉంటారు, మేము అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం, టీ తాగుతూ ఉంటాం, కానీ పిల్లవాడి దృష్టి మా మాటల మీద ఉండదు. అలాగే ఇక్కడ మైకులు వినిపిస్తోంది కదా, ఎగ్జామినేషన్ సెంటర్ లో కూడా మైకులు వినిపిస్తూనే ఉంటాయి. మేము మైకుల్ని ఆపలేం కదా, రోడ్డు మీద నుంచి కార్లు అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. నేను పనిచేసేసినటువంటి కాలేజీలో పక్కనే రోడ్డు ఉండేది, బస్సులు జీపులు హారన్లు, పరీక్ష రాసేవాళ్ళు పిల్లవాళ్ళు. అవంతా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అనుకుని ఉంటే ఆ పిల్లవాడు పాస్ అవుతాడా? అదేమైనా ఆపేమా? మేము బాహ్య ప్రపంచంలో మార్పు మీరు కోరుకోకండి. మీరు ఏకాగ్రత చేసుకోగలుచుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీరు ఏకాగ్రంగా చేసుకోగలరు. అంతే యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ ఆహుతులు పడుతున్నప్పుడు ఆ దివ్యమైనటువంటి గాలిని మీరు పీల్చుకోండి, చాలా చాలా మార్పులు వస్తాయి. ఈ యజ్ఞ విధానం ద్వారా అనేకమైనటువంటి రోగాలు పోయేటటువంటి వనమూలికలతో హవన స్వామి ఇచ్చారు కదా, అందులో 33 రకాల వనమూలికలు ఉన్నాయి. డైరెక్ట్ గా హిమాలయాల నుంచి, హరిద్వార్ నుంచి, అది మీకు కావాలంటే ఇంట్లో కూడా దొరుకుతుంది, అదేం రహస్యం ఏం లేదు. కానీ మీ మనసు దాని మీద ఉండాలంటే, కావాలనుకుంటే, అది మొట్టమొదట లాభం. ఏ విధమైనటువంటి మీకు బాధ ఉన్నా, మీకు ఏ విధమైనటువంటి రోగాలన్నా, నడువు మాత్రం చిన్నగా ఉంచుకోవాలి. కండిషన్ అది, మీ రోగాలు పోవాలంటే అసలు ఏ మందులు కూడా అక్కర్లేదు, నడువు చిన్నగా ఉంటే రోగాలు పోతాయి. మనకు వచ్చేటటువంటి రోగాలన్నీ ఎందుకంటే మనం ఇలా కూర్చుంటాం. మానవ శరీరం ఎన్నాళ్ళని ఉంటుంది, 20 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు మీకు రోగాలు ఏం రావు. కానీ ఎప్పుడైతే ఇక్కడ నరాలు ఒత్తిగిల్లిపోతాయో, ప్రెషర్ వస్తుందో, దాన్ని స్ట్రెస్ అంటాం. ఈనాడు డాక్టర్లకి ఒక విషయం మాత్రం అర్థమైంది, మనకి రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే ముఖ్యంగా డయాబెటీస్, బీపీ, స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల వస్తున్నాయండి. కానీ స్ట్రెస్ స్ట్రెయిన్ మీ ఆలోచన వల్ల లేదు. మీరు గుర్తుంచుకోండి, మీరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మీ ఆలోచనలు ఆగవు. మీరు రాత్రి పడుకున్నా కూడా మీ ఆలోచనలు ఆగవు. అంతేత నేను ఆలోచించేస్తున్నానండి, నా ఆలోచనల వల్ల నాకు నిద్ర పట్టడం లేదండి, మీ ఆలోచనల వల్ల నిద్ర పట్టకపోవటం కాదు, మీకు కూర్చోవటం చేత కాకపోవటం వల్ల ఈ బాధలన్నీ వస్తున్నాయి. ఇంత మొట్టమొదట నేను యజ్ఞం చేస్తున్నప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే చిన్నగా కూర్చోవటం. చిన్నగా కూర్చుంటే ఏమవుతుంది, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు చిన్నగా కూర్చుంటే ఏమవుతుంది, సమం కాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర, స్ట్రైట్గా కదలకుండా కూర్చుంటే ఏమవుతుంది అంటే అర్జునుడితో చెప్తాడు, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. మీకు ఎన్ని లాభాలు వస్తాయంటే ఇలా కూర్చుంటేనే ఇన్ని లాభాలు వచ్చేస్తాయా అని ఆశ్చర్యపోతా ఉన్నాడు. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట నేను చెప్తే మీరు నమ్మక్కర్లేదు, ఈ కాలపు డాక్టర్లు చెప్తే నమ్మక్కర్లేదు, కానీ మన భారతదేశానికి ఒక అవతారమూర్తిగా, ప్రపంచంలోని జగద్గురువుగా కీర్తించబడి పూజింపబడుతున్నటువంటి వ్యక్తి ఆ మాట చెప్తే మీరు ఆచరించలేకపోతే ఏమనుకోవాలి, మన ప్రారంభం అనుకోవాలి. తెలిసినా కూడా తెలిసి తప్పు చేస్తే ఏమంటాం, మీ కర్మ, తెలియకపోతే ఓకే. కానీ భారతదేశంలో తెలియక కాదు, దీనికి విలువ ఇవ్వక. అందుకే దుర్యోధనుడు ఏం చెప్తాడో తెలుసా, జానామి ధర్మం నచ్చమే ప్రవృత్తి. ధర్మం అంటే నాకు తెలియకేం కాదు బాబు, నాకు ప్రవృత్తి లేదంటాడు. నేను చేయలేనది ఆచరించలేకపోతున్నాను, నన్ను ఏం చేయమంటావు అంటాడు. దానికి కృష్ణుడు ఇచ్చినటువంటి జవాబు ఏంటి అంటే, నీ వెన్నుపూస స్థిరంగా ఉంటే నువ్వు ఏం కావాలనుకుంటే అది చేసేయగలవు. మీరు కూర్చునేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వెన్నుపూస మీద బరువు పడకుండా కూర్చోగలిగితే ఇప్పుడే కూర్చొని చూడండి మీకు ఎంత రిలీఫ్ గా ఉంటుందో అసలు ఇలా ఇలా కూర్చొని చూడండి మీరు. ఇది కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి చిన్నగా కూర్చోటానికి సిగ్గుపడే రోజులు వచ్చేది. చిన్నగా కూర్చోవాలంటే భయం మనుషులకి. పక్కవాడు ఏమనుకుంటాడు ఇలా కూర్చున్నా అనుకోండి, పక్కవాడు ఏమనుకుంటాడు? అంచేత మంచి పని చేయటానికి కూడా సాహసం లేనటువంటి మనసు ఎందుకు వచ్చిందో తెలుసా? ఇలా కూర్చోటం, ఇలా ఉంటే మీరు కూర్చొని చూడండి, మీకు మొత్తం మీ బరువు అంతా కూడా ఇక్కడ పడుతుంది. మీరు గమనించుకోండి, ఇలా కూర్చుంటే ఇక్కడ పడుతుంది బరువు అంతా. ఇక్కడ మన జీవితానికి ఆధారమైనటువంటి రెండు అద్భుతమైనటువంటి ఆర్గన్స్ ఉన్నాయి, ఒకటి లివర్ ఒకటి స్ప్లీన్. లివర్ అది పాడవుతే బ్లడ్ పాడవుతుంది, బ్లడ్ అది పాడవుతే బీపీలు అవి వస్తాయి, స్ప్లీన్ పాడవుతే షుగర్ వస్తుంది. అంతేత వాటికి మందులు అది ఏమక్కర్లే. యజ్ఞంలో మీరు ఇలా స్ట్రైట్ గా కూర్చోగలిగితే యజ్ఞం జరుగుతున్నంతసేపు. మధ్య మధ్యన నేను అన్నాననుకోండి, ఈయనెక్కడ దొరికేదా బాబు నన్ను సమానంగా కూర్చొని ఇవ్వటం లేదు అని, మీ మంచి కోసమే చెప్పేది. అంతేత మధ్య మధ్య యజ్ఞం చేస్తున్నప్పుడు, యజ్ఞం చేస్తున్న వాళ్ళు చిన్నగా కూర్చోండి అన్నప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఎందుకంటే మీరు చిన్నగా కూర్చోటానికి అలవాటు పడలేదు. మీరు ఇలా కూర్చోటం అలవాటు అయిపోయింది అనుకోండి, అసలు మీరు ఇలా కూర్చోలేరు. అప్పుడు మళ్ళీ మీరు ఇలా కూర్చోండి ఇలా కూర్చోండి అని చెప్పాల్సి వస్తుంది. అంతేత మొదటి నియమం ఏంటి అంటే, యజ్ఞం చేస్తున్నప్పుడు మీరు చిన్నగా కనుక కూర్చుంటే, నా అనుభవంలో అనేక మంది చేత నేను ఈ ఆసనంలో కూర్చున్నా. ఇది ఏం ఆసనం మీకు తెలుసు కదా, ఈ కాలుని కూడా పైన పెడుతూ పద్మాసనం అవుతుంది. ఇలా కూర్చుంటే అర్ధ పద్మాసనం అవుతుంది. అంతేత పూర్తిగా పద్మాసనం వేయలేకపోవచ్చు మీరు. ఇలా కూర్చోటానికి మీకేంటి అభ్యంతరం? ఒకవేళ ఇలా కూర్చుంటే తిన్నెక్కింది, కాలు మార్చుకోండి. అంటే అర్ధ పద్మాసనంలో అందరూ కూర్చోవచ్చు. ఎప్పుడు కూర్చున్నా ముందు అది గుర్తుంచుకోండి. ఇది చేయించిన వాళ్ళందరికీ నేను చూసింది అంటే, 6 నెలలు కనుక వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే, కండిషన్ అది. నేను ఇలా చెప్పాక ఈ యజ్ఞం జరుగుతున్నప్పుడే, యజ్ఞాసం జరుగుతుంది, మీరేం చేస్తున్నారు? బయట కూడా ఉన్నాడు మీ స్నేహితుడు. వద్దు, మీరు ఒక ఆపరేషన్ థియేటర్లో ఒక ల్యాబొరేటరీలో ఉన్నారని కూర్చోండి, ఇలాగే కూర్చోండి. మీ మనసులో మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు అని ఉంది అనుకోండి. మీరు 6 నెలలు ఇలా కూర్చోండి, పొద్దున్న 20 నిమిషాలు సాయంత్రం 20 నిమిషాలు, పెళ్లి కాకపోతే నన్ను అడగండి. కానీ మీరు కూర్చున్నాక యజ్ఞం అప్పుడు 2 నిమిషాలు కూర్చున్నాను అంటే కుదరదు. యజ్ఞం ఏంటి అంటే ఒక క్లాస్, మీరు ఎలా చేయాలో చెప్పేది. అది ఎక్కడ తీసుకెళ్ళాలి? మీరు జీవితంలోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ మీరు నేర్చుకున్నటువంటి విషయాలు మీ జీవితంలోకి వెళ్ళాలి. చేత మొట్టమొదటి ఇదొక్కటి మీరు ఇక్కడ నేర్చుకున్నా సరిపోతుంది. అందులో పరీక్ష రోజులు వస్తున్నాయి. పిల్లలు చాలా మంది నన్ను ఏమడుగుతారు అంటే, మాస్టర్ చదివింది గుర్తుండటం లేదు. అప్పుడు వాళ్ళని నేను ఏమడుగుతానో తెలుసా, ఫలానా సినిమాలో హీరో గారు ఆ పాట పాడుతున్నప్పుడు ఏం డ్రెస్ వేసుకున్నాడు? ఒకసారి చూస్తారు సినిమా, కట్టుకుని చెప్పేస్తారు. అంటే జ్ఞాపక శక్తి ఉన్నట్ట లేనట్ట? ఉంది జ్ఞాపక శక్తి, కానీ మీకు మనస్సు లగ్నం కావటం లేదు చదివే విషయాల మీద. అంతే, ఎప్పుడు కూడా నాకు గుర్తుండటం లేదు మాస్టారు అనకండి. ముసలి వాళ్ళు వాళ్ళే అయిపోయినా కూడా ఏంటోనమ్మా నా మనస్సు బ్రెయిన్ గుర్తుండటం లేదు, వాళ్ళకి అవసరమైంది మళ్ళీ గుర్తుంటుండే వాడికి. అర్థం అవుతుందా? అంతేత రెండోది ఏం కావాలి మీకు ఇలా కూర్చున్నాక? ఉత్సాహం కావాలి. ఉత్సాహాన్ని అగ్ని అంటాం మనం. అంతేత మీరు అగ్ని స్థాపన చేస్తే ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం ఉంటే ఆ పని వద్దన్నా చేస్తాం. దాని మీద మనస్సు లేదనుకోండి, చేయాలనిపించలేదనుకోండి, ఎంతమంది చెప్పినా చేయదు. ఇంకా యజ్ఞ విధానంలో మొదట నేర్చుకోవాల్సింది ఏంటి? స్థిరంగా స్ట్రైట్ గా కూర్చోటం, స్థిరంగా కూర్చోటం. పరీక్ష రోజులు వస్తున్నప్పుడు, పిల్లలు చదువుకుంటున్నప్పుడు మీరు ఇలా కూర్చొని చదువుకున్నారనుకోండి, మీరు చూసుకోండి చదివితే ఏమవుతుందో. నేనేం చెప్పక్కర్లే, మీకే దాని లాభాలు తెలిసాక మీరు ఇంకా నన్ను చెప్పమందు మీరే చేస్తారు. కానీ ఆ లాభం రానంత వరకు మీరు కొంచెం కర పట్టుకోవాలి. మీ మనస్సు అనేటటువంటి కరణను, లేకపోతే మీ పక్కన ఉన్నటువంటి స్నేహితులను నేను కరెక్ట్గా కూర్చోకపోతే కూర్చునేటట్టు చేయండి అని. ఇంకొక భారతదేశం మనకి ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ఏంటి అంటే ముద్రలు. ముద్ర, దీన్ని జ్ఞానముద్ర అంటాం మనం. ఈ జ్ఞానముద్రలో కనుక ఎవడైనా ఇలా కూర్చుని 20 నిమిషాల పాటు కూర్చుంటే ప్రకృతి నుంచి జ్ఞానము వాడికి బాగుంటే అదే వచ్చేస్తుంది. అసలు వాడు పుస్తకాలు అది కూడా చదవక్కర్లే. ఈ ఋషులు వాళ్ళు ఎవరు పుస్తకాలు ఏం చదవలే. ఇంకోటి మీరు గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు ఏ సైన్స్ అని వినరీగుతున్నారో ఆ సైన్స్ చదివిన వాళ్ళు కూడా వాళ్ళు కనిపెట్టింది వాళ్ళు చదవలేదు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు న్యూటన్ గురుత్వాకర్షణ నియమాలు కనిపెట్టేడు. న్యూటన్ కి ముందు అది ఏ పుస్తకంలోనూ లేదు. అంటే న్యూటన్ అది చదివినట్ట చదవనట్ట? చదవలేదు. బోర్స్కి ముందు పరమాణు యొక్క రచన ఎవరికి తెలియదు. ఎవరికి తెలియంది? అంతవరకు ప్రపంచంలో లేనటువంటి విషయాన్ని ఆయన కనిపెట్టాడు. దాన్ని అతనికి థియరీ అంటాం. అంటే ఆయన ఎక్కడ చదివాడు? అది పుస్తకాల్లో చదవలేదు కదా. అంటే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ప్రకృతిలో నుంచి వచ్చింది. అంటే పిల్లలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరు కనుక ఎప్పుడు చేతులు ఇలా పెట్టుకుని ఉండగలిగితే ఆ జ్ఞానం మీలోకి ప్రవహిస్తుంది. అందుకే దీన్ని చిన్ముద్ర జ్ఞానముద్ర అంటాం. చెయ్యి ఇలా పెట్టేస్తేనే అయిపోతుందా? నువ్వేదో భయంలో ఉన్నావు, చాలా సీరియస్ ఎమర్జెన్సీ కేసు వచ్చింది, గబగబగబగబ మిమ్మల్ని అంబులెన్స్ లో తీసుకెళ్లి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు హాస్పిటల్కి. డాక్టర్ ఏమంటాడు? ధైర్యం వచ్చిస్తున్నా నీకు, లేకపోతే ఆయన చెప్పాలా నీకు? దీన్ని ఏ ముద్ర అంటాం? అభయ ముద్ర. అంటే ఇలా అనగానే మీలో ఏమొచ్చింది? భయం పోయింది. ఇలా పెడితే భయం పోతుంది అని మీకు అర్థమైనప్పుడు, ఇలా పెడితే జ్ఞానం వస్తుందని ఎప్పుడు అర్థం అవుతుంది మీకు? మీకు అర్థం అవ్వాలి అది ఆ సైన్స్ అవిజ్ఞానం. వస్తుందా అండి? తెలుసు చూడు, రాకపోతే బానే పెట్టానండి. జ్ఞానం ఏమొచ్చింది? అసలు జ్ఞానం రాని. నువ్వు ఇంటర్నెట్ లో కంప్యూటర్ వాళ్ళు ఇంటర్నెట్ ఓపెన్ చేయడానికి కొడతారు. ఒక్కొక్కసారి ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంటుంది. అర గంట కొడుతుంది అది ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వలేదని మూసేస్తావా, లేకపోతే కూర్చుని వెయిట్ చేస్తావా? అలాగే జ్ఞానముద్రతో ఖచ్చితంగా మీకు జ్ఞానం వస్తుంది అని ఋషులు చెప్పినప్పుడు, ఋషుల యొక్క వాక్కులో ఉన్నటువంటి గొప్పది ఏంటి అంటే, ఒకటి వాళ్ళు అబద్ధం చెప్పరు, రెండు ఒకవేళ వాళ్ళ నోట్ల నుంచి మాట వచ్చేసింది అనుకోండి అది జరిగిపోతుంది. వాళ్ళ శక్తి అలాంటిది. అంటే మీరు జ్ఞానముద్ర అని వాళ్ళు చెప్పినప్పుడు మీరు కూర్చుని ఇలా పెట్టి చూడండి 20 నిమిషాల పాటు ఏమవుతుందో. అదే యజ్ఞంలో మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కానీ యజ్ఞంలో ఒక చెయ్యి ఇలా పెట్టుకోండి, రెండో చెయ్యి ఇలా పెడతాం మనం. దీన్ని ప్రాణముద్ర అంటాం మనం. ఆహుతులు ఇలా తీసి ఇలా వేస్తాం. ఇష్టం వచ్చినట్టు వేస్తే, ఇష్టం వచ్చినట్టు డాక్టర్ కోసేస్తే ఏమవుతుంది? ఫలితాలు రావు. ఇక్కడ రావు. మా తిండికి రాలేదండి ఫలితాలు. ఒక విధానాన్ని మీరు చేసినప్పుడు చేయవలసిన విధానాలు చేయండి. ఇది జ్ఞానముద్ర. ఇది జ్ఞానం వస్తూ ఉంటుంది ఇలాగా. ఈ రెండు వెళ్ళి వదిలేయండి. దీన్ని గోముఖి ముద్ర అని కూడా అంటాం. ఇలా పెట్టుకున్నటువంటి వాళ్ళకి ప్రాణశక్తి పెరుగుతుంది. ఇంకో తమాషా సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. సంజీవిని ముద్ర అని ఈ మూడు వేళ్లతో ఒక ముద్ర వేస్తాం. ఈ ముద్ర వేయించినటువంటి వాళ్ళకి ఆ ముద్ర ఇక్కడ ఎందుకు చెప్తాను అంటే, ఇది క్లాస్ కాదు, ముద్రల క్లాస్ కాదు. మీరు ఏదో ఆశామాసీగా వేసేసారనుకోండి, ఫలితాలు రావు. ఏదో చెప్పాడు ఆయన అంటే అది పద్ధతిగా నేర్చుకుంటే వేరే. కానీ అది చేసినటువంటి వాళ్ళకి కనీసం 4 నాకు తెలుసు బైపాస్ సర్జరీ చాలా అవసరం అన్నారు. మరి బైపాస్ సర్జరీ చేసుకోవాలంటే ముందు డబ్బు సరిచూసుకోవాలి కదా. అంటే డబ్బు సరి చేసుకోవడానికి వాళ్ళు ఒక వారం టైం అడిగారు డాక్టర్ని. పర్వాలేదు, బైపాస్ సర్జరీ 3-4 నెలలు అయినా పర్వాలేదులే అంటే వీడు వారం రోజుల్లో డబ్బు సర్దుకున్నారు. వెళ్ళారు వాళ్ళు. వెళ్ళిన తర్వాత సరే ఇది నేను నేర్పినటువంటి వ్యక్తి దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. పల్లెటూళ్ళలో నేర్చుకుని కాదు, మొన్న నేను కార్తీక పౌర్ణమి యజ్ఞానికి ఏముంటమ్మా పేరు కాలపాడకు వెళ్ళినప్పుడు చూపించారు ఆ వ్యక్తిని. బైపాస్ సర్జరీ తప్పదన్నారు వాళ్ళు. సరే వారం తర్వాత సంజీవిని ముద్ర వేసుకున్నాడు. రోజు వెళ్ళాడు ఆపరేషన్. నీకు ఆపరేషన్ అక్కర్లేదా అమ్మని తిరిగి పంపించాడు. ఇలాంటి ముద్రలోనే ఇంకొన్ని ముద్రలు ఉన్నాయి. సూర్యుడికి అర్ఘ్యదానం చేస్తూ ఆ సూర్యుడి యొక్క అర్ఘ్యదానాన్ని తాగినటువంటి వాళ్ళు 3 క్యాన్సర్ పేషెంట్స్. వాళ్ళ దగ్గర డాక్టర్స్ యొక్క ఇది ఉంది రికార్డ్, వీడికి క్యాన్సర్ ఉంది, మేమేం చేయలేము, ఇంకా వీడు పోతాడు. వాళ్ళ ముగ్గురిని నాకు చూపించారు, వాళ్ళు చనిపోయింది క్యాన్సర్ వాళ్ళకి, థ్రోట్ క్యాన్సర్. కానీ తమాష ఏంటంటే ఆ విజయ వాతావరణంలో ఉంటే సరిపోదు, ఆ విజయ వాతావరణాన్ని తీసుకోవాలి మీరు మనస్సుతో. జ్ఞానం మనస్సుతో తీరుస్తాం, ముక్కుతో కాదు కదా. అందుకని ఇక్కడ చాలా చమత్కారాలు జరగవచ్చు. కండిషన్ ఏంటో అర్థమైంది కదా. మొట్టమొదట మీరు ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఎడం చేయ ఎడం చేస్తూ ఉపయోగించినప్పుడు మీరు ఎప్పుడు ఇలా పెట్టుకోండి. రెండవది ఆహుతులు వేయమన్నప్పుడు మన వాళ్ళు మీరు ఇలా వేయాలి, ఇలా తీసి ఈ రెండు వేళ్ళు తగలకుండా. అగ్నికి చిన్నపిల్లవాళ్ళకి ఆహారం ఎలా పెడతాం మనం? అలా పెట్టాలి తప్ప అంతరాన్ని వాడికి వేస్తాయే, అలా విసరకూడదు. మీ లోపల ఉన్న భావం బట్టి రిజల్ట్స్ వస్తాయి, అది ఎప్పుడు గుర్తుంచుకోండి. పిల్లవాడు చదువుకుంటున్నాడు, నాకు ఈ విషయం బాగా అర్థం అవ్వాలి, ఈ విషయంలో నేను భారతదేశంలోనే చాలా గొప్ప వ్యక్తిని అనిపించుకోవాలి అని కష్టపడి చదివాడు అనుకోండి, వాడు పరీక్ష రాస్తాడు. ఇంకోడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుని పరీక్ష పాస్ అయిపోతే చాలు, నా తల్లిదండ్రులు నా మీద ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు నన్ను చూసి నిరాశ పడకూడదు అని చదువుతాడు. మూడోవాడు యాదవ్ శర్మ హాయిగా క్రికెట్ ఆడుకోనివ్వకుండా టీవీ చూడనివ్వకుండా నన్ను చదివిస్తున్నారు అని చదువుతాడు. ముగ్గురు చదువుతారు, కష్టపడే చదువుతాడు. కానీ తేడా ఉందా లేదా? నేను పండితుడిని అవ్వాలి అని చదివేటటువంటి వాడు నిజంగానే పండితుడు అవుతాడు. తల్లిదండ్రులు నా మీద ఇంత ఖర్చు పెడుతున్నారు, నేను వాళ్ళకి ఉపయోగపడేటట్టు జీవించాలి, ఫస్ట్ క్లాస్ వస్తుంది బాగానే చదువుకుంటాడు. ఇష్టమైన వాడు పాస్ అవుతే పాస్ అవుతాడు, పాస్ అవ్వకపోతే ఫెయిల్ అవుతాడు. అలాగే ఈ యజ్ఞకుండంలో కూడా మీరు ఆహుతులు వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీ మనస్సులు ఖాళీగా ఉంచుకోండి. ఖాళీగా ఉంది ఏం ఆలోచించకండి, ఆ శక్తిని మీలో పడనివ్వండి. కానీ అప్పుడు ఏం ఆలోచించాలి, ఏ ముద్రతో ఏ ఆహుతులు వేయాలి, ఇదంతా చెప్పాలి అంటే మళ్ళా నేను వేరే క్లాస్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ క్లాస్ తీసుకుంటూ కూర్చుంటే ఇదే ఒక రోజులో అయ్యేది కాదు. కానీ సూత్రాలు గుర్తున్నాయి కదా, మీరు ఇలాగే కనుక కూర్చోగలిగితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీ కోరికలు తీరుతాయి. మీరు చేసి చూడండి, చాలా చిన్న చిన్నవి ఇవంతా కూడా భారతదేశం యొక్క గొప్పతనం అదే. ఆ చిన్న చిన్న విషయాలు పట్టుకోగలిగారు వాళ్ళు ప్రపంచంలో. చిన్నగా ఇలా కూర్చుంటే మీకు ఆర్థికమైనటువంటి సమస్య ఉందా, పెళ్లి కాని పిల్లలున్నా, ఆరోగ్యం బాగులేకపోయినా బాగుపడిపోతుంది, అది కూర్చున్నప్పుడు ఇలా పెట్టారనుకోండి, ధ్యానం వస్తుంది కదా. దీన్ని మనం ఏమంటాం, చివరికి ధ్యానం అంటాం. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నా ఉంటాం. అంటే ఇప్పుడు యజ్ఞం మొదలెడదాం మనం. సత్యమస్తారు ఇక్కడ మీరు ఆహుతులు వేస్తున్నప్పుడు నేను చెప్పే నియమాలు గుర్తున్నాయి కదా. పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో చెప్తున్నటువంటి మంత్రాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, తొందరపడకండి, మెల్లిగా చేయిస్తారు, నేర్చుకుని వెళ్ళండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే మీ ఇళ్లలో మీరు చేసుకోవచ్చు. మళ్ళా ఇదేమంత కష్టమైంది ఏం కాదు. కొంచెం ఏంటి అంటే ఇది నేర్చుకుంటున్నప్పుడు చెప్తున్నప్పుడు కొంచెం అర్థం చేసుకోండి, దాని వెనకాతలు ఉన్నటువంటి భావము. దీని విషయాల గురించి ఇంకాస్త నేర్చుకోదలుచుకుంటే సాయంత్రం పూట ఎప్పుడో మళ్ళా వాళ్ళు టైమింగ్స్ ఇచ్చారు నాకు, మీకు అందరికి ఇష్టం ఉంటే ఆ టైం అప్పుడు ఆ క్లాసులకి రావచ్చు. రేపు ఎల్లుండి ఇక్కడేనా, రేపు ఎల్లుండి సాయంత్రము 4 గంటల నుంచి 5 గంటలకి. ఇందాక నేను చెప్తానే ఆ విషయాలు మీరు కొంచెం ప్రాక్టికల్ గా విషదంగా అర్థయుక్తంగా నేర్చుకుంది. కానీ దాని తర్వాత ఇదే ఎగ్జామ్ వారానికి సండేగా, ప్రతి సండే 12 వారాల పాటు గాయత్రి లలిత భాగవత ఎగ్జామ్ ఇప్పుడు మీరు చేయబోయేటటువంటి ఎగ్జామ్ తన ఇంట్లో జరుగుతుంది. 12 వారాలు ఎవరైతే కరెక్ట్ గా చేస్తారో, నా అనుభవం ఏంటంటే వాళ్ళ కోరికలైనా తీరిపోతాయి, తీరిపోవటానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు వచ్చేస్తాయి. మీరు అనుకున్నట్టు జరుగుతుందా జరగదా నేను చెప్పలేను, కానీ ఆ కోరిక జరిగిపోతుంది 12 వారాల పాటు. అంచేత యజ్ఞం చేస్తున్నప్పుడే ఈ విషయాన్ని నేర్చుకుని ఈ విద్యను నేర్చుకుంటా ఉన్నవాడు 12 వారాల్లో వారానికి ప్రతి సండే 10 to 12 ఇదే యజ్ఞము రాజలక్ష్మి గారి ఇంట్లో అంటే రాజారావు గారి ఇంట్లో జరుగుతుంది, దాన్ని గమనించుకోండి సరేనా. కానీ ఇప్పుడు చెప్పింది మళ్ళీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చిన్నగా చాలా మంది కూర్చోలేదు, ఇంకా ఇలాగే ఉన్నారు. అందరినీ స్టేజ్ గా కూర్చోబెట్టండి మాస్టర్, మీరే అనుకోకండి స్టేజ్ గా కూర్చోబెట్టమంటే అది ఎందుకు చెప్తున్నావు అర్థమైంది కదా, మీకోసమే. ఆ కూర్చున్నప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఈ బరువు నేల మీద పడకూడదు. మీ బరువు మీకు ఎలా ఫీల్ అవ్వాలంటే ఇక్కడ పైన ఎవడో పెట్టేశాడు అది, అర్థమైందా. అలా కూర్చుంటే కడుపు ఆటోమేటిక్ గా కొంచెం లోపలికి వెళ్తుంది. అసలు ఆ పోజులో కూర్చుంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొవ్వు అదే కరుగుతుంది. అసలు మీరు బ్యూటీ క్లినిక్కి అక్కడికి వెళ్ళక్కర్లే, ఆ గ్రావిటీయే పనిచేస్తుంది కరెక్ట్ గా మీరు కూర్చోగలిగితే. అంచేత స్ట్రైట్ గా కూర్చోండి, మీరు మధ్య మధ్య చెప్తూ ఉండండి. రెండోది ఏంటిది, చెయ్య ఉపయోగించకపోతే ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇలా ఎక్కడైనా పెట్టుకోండి మీరు, కానీ ఇలాగే ఉండాలి. ఆహుతులు వేస్తున్నప్పుడు ఇలా వేయాలి. యజ్ఞం జరుగుతోన్న మొత్తం సేపు మంత్రం మీద మీ మనస్సు పెట్టండి, ఇంకో చోటకి వెళ్ళనివ్వకండి, కొంచెం ఏకాగ్రత నేర్చుకోండి. ఇవాళే చాలా అద్భుతాలు మీకు జరగవచ్చు.